ಸೌಂದರ್ಯಸಾರ ಸರ್ವಸ್ವಂ ಮಂದಸ್ಮಿತ ಮನೋಹರ ವಂದಾರು ಜನಮಂದಾರಂ ವಂದೇ ಸಾಯಿ ಮಹೇಶ್ವರಂ ತುರ್ಯಾತೀತ ಪದಸ್ಥಿತಾಂ ಸಕರುಣಂ ಜ್ಞಾನಾಗ್ನಿಶೈಲಸ್ಥಿತಾಂ ಮಜ್ಜನ್ಮಾಂತರ ಪುಣ್ಯಪಾಕವಿಶತ್ಪ್ರಾಪ್ತಂ ಸದ್ಗುರುಂ ಸಚ್ಚಸಾಯೀಶ್ವರಂ ಆಲಂಬೇನ ವಿಹೀನಂ ವ್ಯೋಮಾಭಂ ಪರಿಪೂರ್ಣಂ ನಿಶ್ಶಬ್ದಂ ಗುರುರೂಪಂ ತದ್ಬ್ರಹ್ಮಸ್ಫುರತಾಂ ಪರಮ ಮಾಹೇಶ್ವರ ಸ್ವರೂಪುಡು ಸಚ್ಚಿದಾನಂದ ಗುರುಮೂರ್ತಿಯನ ಭಗವಾನ್ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಶ್ರೀಚರಣಾರವಿಂದಾಲಕು ಪ್ರಣಾಮ ಸಹಸ್ರ ಸಮರ್ಪಿಸ್ತು ಭಾರತೀಯ ಗುರುತತ್ವಂಲೋ ನಿನ್ನ ಶಂಕರ ಭಗವತ್ಪಾದಲ ವಿಚಾರಣ ಪೂರ್ಣಮೈಂದಿ. ಸ್ಥಾಲೀಪುಲಾಕನ್ಯಾಯಂಗ ಶಂಕರ ಭಗವತ್ಪಾದಲ ಕಂಟೆ ಮುಂದು ವೇದವ್ಯಾಸುಲ ವಾರು, ವಾರಿ ಕಂಟೆ ಮುಂದು ವಾಲ್ಮೀಕಿ, ವೇದವ್ಯಾಸುಲ ವಾರಿ ಸಮಕಾಲೀನಮೈನ ಯೋಗೀಶ್ವರ ಕೃಷ್ಣುಡು వారు కూడా తొలి లోకగురువులు గనక వారికి అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ ఈ రోజున అతి వరిష్టమైన విశిష్టమైనటువంటి ఒక మహాచైత్య పురుషుణ్ణి గురించిన విచారణ. మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం ఎవరైన దక్షిణామూర్తి. శంకర భగవత్పాదుడు దక్షిణామూర్తి స్తోత్రం అంతా రాస్తూ చివరిలో అసలు దక్షిణామూర్తి ఎక్కడున్నాడు అన్నారు. దక్షిణము అమూర్తం కావాలి అన్నారు. బొమ్మని ప్రతిమా ఈశ్వర అన్న ప్రామాణికమైన మాటను తీసుకొని బొమ్మని ఆధారం చేసుకుంటూ సగుణోపాసనలో ఉంటూ నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని ఆంతరంగికంగా అనుభవించాలి అని శంకర భగవత్పాదుల ప్రబోధం. ప్రబోధం సరే, దాన్ని అందుకోవటం ఎట్లా? ఎవరో రావాలి. అనంతకాల మహాప్రవాహంలో శంకర భగవత్పాదుల అవనీ సంచారం కేవలం 32 సంవత్సరాలు. తాము ఏ కార్య నిమిత్తమై ఇక్కడికి వచ్చారో దాన్ని పూర్ణం చేసిన మరుక్షణమే తమ శరీరాన్ని పరిత్యాగం చేశారు భగవత్పాదులు. కానీ కాలం జీవుడి కోసము ఆగదు, దేవుడి కోసము ఆగదు. ఏ కాలానికి ఏ పరదైవతం అవసరమో, ఏ పరదైవతం ఒక మానుష రూపం తీసుకుని వచ్చి జగత్తుకు ఉద్ధారణ మార్గాన్ని సూచించాలో కర్త ఒకడు నిర్ణయిస్తాడు గనక ఆ కర్త ఆజ్ఞ ప్రకారం భగవంతుడు కూడా దిగి రావాలి. ఆ దిగి వస్తే దాని పేరు అవతరణ. ఆ దిగి వచ్చిన వాడిని కనుక్కునే ప్రయత్నంలో ఎక్కటమే ఆరోహణ. ఈ ఆరోహణ ఒక అవరోహణ. ఈ రెండు కార్యకలాపాలు ఒక చోట యోగించినప్పుడు, సంభవించినప్పుడు దాని పేరే యోగం. మామూలు భాషలో అది ఒక దివ్యమైన కలయిక. నిన్న విచారణ చేశాం శంకర భగవత్పాదుల భజగోవిందం, దక్షిణామూర్తి స్తోత్రం, వివేక చూడామణి, కనకధారాస్తవం, ఇవన్నీ కూడా భగవంతుడికి దగ్గర అయ్యేటువంటి అనేకమైనటువంటి శ్రేయోమార్గ విచారణ. అట్లాగే యోగతారావళిలో ఆత్మవిద్యని యోగశాస్త్రాన్ని అనుసంధానం చేసి ఈ దేహాన్ని ఆధారం చేసుకొని ఓంకారము అనే ప్రణవశబ్దాన్ని ఆధారం చేసుకొని ద్వంద్వాన్ని, త్రిగుణాలను, చతుర్విధ పురుషార్థాలను, పంచకోశాలను, 6 చక్రాలను, 7 జ్ఞాన భూమికలను, 8 అష్టాంగయోగాలను అన్నింటినీ దాటుకుంటూ జీవుడు తన ప్రస్థానంలో తనను తాను ఎరగాలి. తనను తాను ఎరుకక సర్వ ప్రపంచాన్ని తెలుసుకున్నప్పటికి కూడా ప్రయోజనం 0 అనేటువంటి ఒక గంభీరమైనటువంటి బోధ ఈ ప్రపంచానికి అందాలి, అందించాలి అనుకున్నటువంటి శంకరుల అవతారం ఆ కార్యకలాపం వరకు ఆగిపోయింది. శంకర భగవత్పాదులు వచ్చినటువంటి సుమారు 1200 సంవత్సరాల తర్వాత, నిజానికి ఈ నెల 9వ తారీఖు నాటికి 132 సంవత్సరాల క్రితం మదురై దగ్గర ఉన్న తిరుచ్చుళి అనేటువంటి గ్రామంలో 1879లో ఒక మహాపురుషుడు అవతరించాడు. ఆ మహాపురుషుడు అని అనటానికి ఎట్లా గుర్తు అంటే, ఆ రోజున మహా ఉత్సవం జరుగుతోంది, ఉత్సవ విగ్రహాల ఊరేగింపు జరుగుతున్నటువంటి వేళ పసిపిల్లవాడు అప్పుడే శిశువుదయమైంది. ఆ పక్కన ఒక గుడ్డి ముసలి అవ్వ నుంచనున్నది. అందరూ అనుకుంటున్నారు ఆడపిల్ల మగపిల్ల తెలుసుకోలేకపోతున్నారు. ఈ గుడ్డి అవ్వ అంటే చూడటానికి అవకాశం లేని అవ్వ మహా ఆనంద సముద్రంలో తేలియాడుతున్న బంగారు బిడ్డని కన్నావమ్మా అన్నది చూసినట్లుగా. అద్భుతమైనటువంటి బంగారు వర్ణంతో ఆజానుబాహు అనటానికి నిదర్శనంగా ఒక పరమేశ్వరుడు ఈ జగత్తులోకి అవతారమూర్తిగా ప్రభవించినటువంటి వేళ. అవతారమూర్తులందరికీ ప్రసవాలు లేవు, ఇందులో ప్రత్యేకత లేవు, అందరివి ప్రభవాలే. ఆ ప్రభవించినటువంటి ఆయన పేరు వెంకట్రామన్. ఆ వెంకట్రామన్ 16 సంవత్సరాలు వచ్చే వరకు విద్యాభ్యసనం కోసం స్కూలుకు వెళుతున్నప్పటికీ కూడా ఎక్కడో తనలో ఒక తాదాత్మ్యమైనటువంటి ఒక స్థితిలో నిలకడ చెంది ఉండేవాడు. సర్వ ప్రపంచంలో ఉండి కూడా ఇక్కడ జరుగుతున్న అనేక కార్యకలాపాలని గమనిస్తూ కూడా ఇవేమీ తనకు పట్టనట్లుగా ఉన్నటువంటి ఒకనొక సందర్భంలో ఆయన ఒక్కరు ఉన్నటువంటి ఒకనొక సన్నివేశంలో ఒక అనుభవం కలిగింది. ఏమిటి ఆ అనుభవం అంటే, తన శరీరంలో నుంచి ఏదో ఒక వస్తువు తన నుంచి దూరమవుతున్నట్టు, జారిపోతున్నట్లు. ఒక్కసారి ఆలోచన మొలకెత్తింది, నేను అనబడే ఈ మేను ఇక్కడే ఉన్నదే, మరి నేను కాని మేను కాని మరొక వస్తువు ఎక్కడి నుంచి వెళుతోంది, అది ఎక్కడ ఉన్నది? కొన్ని క్షణాల పాటు ఒక అనుభవం కలిగింది. మామూలుగా కవులు పండితులు చరిత్రకారులు దాన్ని మరణానుభవంగా, భగవాన్ మరణానుభవంగా రాసిన అది మరణానుభవం కాదు, అది ఆత్మానుభవం. మరణం అంటే మార్పే, ఆత్మానుభవం మార్పు ఎరగనటువంటిది. నిజమేనా? విచారణ చేద్దాం. అట్లా కలిగింది, అది అయిపోయింది. కానీ ఆయనకు ఒక నిశ్చితమైన అభిప్రాయం మాత్రం ఏర్పడింది, నేనుగా కనపడుతున్న ఈ వెంకట్రామన్ని నేను కాదు, ఇది మాత్రమే నేను కాదు, ఇది కానీ ఏదో మరొకటి మాత్రం ఉన్నది. మళ్ళీ చదువులో పడిపోయినారు, స్కూల్కు వెళుతున్నారు, మదురైకి వచ్చారు. వైగై నదీ తీరంలో హాయిగా కబాడీ ఆడుకుంటున్నటువంటి వేళ ఒక రోజున ఒక మహత్పూర్ణమైనటువంటి ఆ సంఘటన ఏర్పడాలి గనక ఈ వెంకట్రామన్ ఇంటికి ఒక చుట్ట వచ్చాడు. ఆ బంధువుని సాగనంపటానికి తండ్రి ఆయన వెంబడి నడిచి వెళ్తున్నారు, వారిద్దరి వెనక వెంకట్రామన్ నడుస్తున్నారు. ఇంతలో చటాలున ఈ వెంకట్రామన్ తండ్రి ఆ వచ్చిన బంధువుని అడిగారు, అవును ఎక్కడి నుంచి వచ్చారు అని. అరుణాచలం నుంచి అన్నారు. అంతే, ఓహో అన్నారు, అయిపోయింది సంభాషణ. వెనక నడుస్తున్న వెంకట్రామన్కి అరుణాచలం అనేటువంటి అక్షరాలు చెవినబడ్డాయి. పరమాద్భుతమైన విస్తృతి కలిగింది. ఇక ఒకటే తపన, ఏమిటి అరుణాచలం, ఎక్కడ ఉన్నది అరుణాచలం, తెలుసుకునే అవకాశం లేదు. కానీ అరుణాచలం అరుణాచలం అనేటువంటిది ఆ బాలుడి యొక్క మనస్సుని పూర్ణంగా ఆక్రమించినటువంటి వేళ పరీక్ష ఫీజు కట్టాల్సి వచ్చింది. అన్నగారు ముందుకు వెళ్ళిపోయినారు స్కూల్కి, వీరిని ఫీజు కట్టమన్నారు. దానిలో ఒక చిన్న ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం 3 లైన్లు, దీనికోసమై మీరు వెతకకండి, నా కోసమై కాదు, దీనికోసమై మీరు వెతకకండి, ఇది కర్త ఎట్లా శాసిస్తే అట్లా నడవబోతున్నది. మీరు ఇక్కడ పెట్టినటువంటి డబ్బులో కేవలం 2 రూపాయలు మాత్రమే దగ్గర ఉంచుకొని మిగతాది ఇక్కడ పెట్టడం జరిగింది. అంతే, ఎక్కడికి వెళుతున్నది కానీ, ఎప్పుడు వెళుతున్నది కానీ, అసలు ఎందుకు తీసుకున్నది కానీ ఏ రకమైన వివరణ దాంట్లో లేదు. ప్రారంభమైంది. నెమ్మదిగా ఒక రైల్వే స్టేషన్కి వచ్చి ఏ ట్రైన్ వస్తే ఆ ట్రైన్లో ఎక్కి కూర్చున్నారు. అది ఎటు వెళుతుందో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వెళ్ళి కూర్చున్నారు. ఆ కంపార్ట్మెంట్లో ప్రపంచానికి సంబంధించిన అనేకమైనటువంటి విషయాలు చర్చించబడుతూ ఉన్నాయి, చాలా గంభీరంగా, చాలా ఉచ్చ ఐశ్వర్య స్వరంతో. కానీ ఈయన మాత్రం తనలో తాను నిలకడ చెందినటువంటి ఒక స్థితిలో ఉండిపోయినారు. ఒక ముస్లిం ఫకీర్, ఒక మౌల్వీ ఈ బాలుణ్ణి గమనించారు. గమనించి ఇంత గందరగోళం మధ్య ఇంత ప్రశాంతంగా ఉన్న ఈ బాలుడు ఎవరై ఉండాలి ఆశ్చర్యపోయాడు. కానీ అడగటానికి అవకాశం లేదు. ఇంతలో విల్లుపురం అనేటువంటి ఒక స్టేషన్ రాగానే మౌల్వి దగ్గరకెళ్ళి, ఈ ట్రైను ఇకపై ముందుకు వెళ్ళదు గనక ఇక్కడే దిగాల్సి ఉంటుంది అన్నారు. దిగమన్నారు గనక దిగారు. దిగి కాలినడకన సుమారుగా ఎవరో చెప్పినట్టుగా, ఎవరో నడిపించినట్టుగా 3 పగళ్ళు 3 రాత్రులు నడుస్తూ నడుస్తూ చివరికి తన దగ్గర రోడ్డు మ్యాప్ లేకుండానే పరమేశ్వరుడు సూచించినట్లుగా అరుణాచలం చేరుకున్నారే. ఆ అరుణాచల గ్రామం ఆనాడు దాని పేరు తిరువన్నామలై. మామూలుగా అనేక పురాణాలలో జరిగేటువంటి మహిమ నిజానికి ఆ రోజున జరిగింది. మట్ట మధ్యాహ్న వేళ పూజారులంతా కూడా దేవాలయంలో సుప్రభాత సేవలన్నీ ముగించుకొని ఏ రకమైనటువంటి భక్తులు లేనటువంటి ఒక నిరామయ స్థితిలో అరుణాచలేశ్వర దేవాలయం ఉన్నది. ఆ సమయంలో ఈ వెంకట్రామన్ నడుచుకుంటూ వెళ్ళారు. ఎలా వెళ్ళారు? ఎవరో తనను పిలుస్తున్నట్టుగా, తన కోసం ఎవరో ఎదురు చూస్తున్నట్లుగా వెళ్ళారు. ఆశ్చర్యం, అరుణాచలేశ్వర దేవాలయంలో గర్భగుడికి ఉన్నటువంటి తలుపులు 2 తెరుచుకొని ఉన్నాయి. తాళం వేయకుండా వెళ్ళిపోయారు. సంభవమేనా? అక్కడికి వెళ్ళగానే తలుపు తెరుచుకున్నదా, తలుపు తెరుచుకోలేదా, నా చుట్టూ ఎవరున్నారన్న ఒక భౌతికమైన దేహస్పృహ లేనటువంటి వెంకట్రామన్ అరుణాచల లింగాన్ని ఆలింగనం చేసుకున్నారు. అక్కడ ఆయన అన్న మాటలు పరమాద్భుతమైన మాటలు, ఒళ్ళు గగుర్పడిచే మాటలు. తండ్రి, నీ ఆజ్ఞ ప్రకారం వచ్చేశాను, ఇకపై అంతా నీ ఇష్టం. అది సమర్పణ, అది శరణాగతి, అది వినయం. నెమ్మదిగా బయటకు వచ్చారు. వచ్చి తన దగ్గర ఉన్నటువంటి డబ్బులో కొంత తీసుకొని శిరోముండనం చేసుకున్నారు. తాను ధరించిన వస్త్రాలు 2 అక్కడున్న వారికి ఇచ్చేశారు. ఒక చిన్న కౌపీనాన్ని కట్టుకున్నారు. శిరోముండనం చేసుకున్నారు గనక అక్కడ పుష్కరిణిలో స్నానం చేశారు. మిగిలిన 4-5 అణాలు నీళ్లల్లో వదిలారు. అంతా అయిపోయింది అన్నారు. అన్నారు వెళుతూ వెళుతూ అక్కడే పాతాళ గృహ అని ఒకటి ఉన్నది ఇప్పటికీ. అక్కడికి లోపలికి ప్రవేశించారు. ఆ పాతాళ గుహలో చాలా లోతుగా చీకటి, చిమ్మ చీకటి ఉన్నటువంటి ప్రాంతంలో దేవతా విగ్రహానికి ఒక మూల అలా వెళ్ళి కూర్చున్నారు. అంతే, ఆ కూర్చోటం కొన్ని సంవత్సరాలు సాగిపోయింది. ధ్యానం చేశారా, తపస్సు చేశారా, యోగం చేశారా, ఎవరికీ ఎరుక లేదు. అసలు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడన్న ఎరుకే లేదు. కాలగమనంలో శేషాద్రిస్వామి అని ఒక మహాపురుషుడు, అవధూత, ఆ ప్రాంగణంలో నడుస్తూ నడుస్తూ ఒక ఆమెను పిలిచారు. నువ్వు కిందకి దిగి వెళ్ళి దేవాలయం లోపల, గుహ లోపల ఉన్నటువంటి దేవతా విగ్రహం మూల కూర్చున్న వ్యక్తిని తీసుకొని బయటకు రా అన్నారు. ఆమె ఏమన్నదంటే, నేను వేశ్యను, ఆయన మహాపురుషుడు అయి ఉండాలి, ఆయనని నేను తాకను అంటే ఏమీ అంటని వాడికి ఇది పడుతుందా, నువ్వే వెళ్ళిరా అన్నారు. ఆమె తీసుకొస్తే అప్పటికే ఆయన శరీరాన్ని క్రిమికీటకాదులు, తేళ్ళు, పాములు అన్నీ కూడా సగం పైగా తినేసి ఉన్నాయి. అటువంటి దేహస్థితి అయింది. తీసుకొచ్చారు. గోళ్ళు పెరిగిపోయినాయి, జుట్టు పెరిగిపోయింది. కాస్త సంస్కారం చేశారు, స్నానం చేయించారు, సమాధి వీడలేదు. ఆయన కన్ను తెరవలేదు, ఏ ఒక్క వ్యక్తిని ఆయన గమనించలేదు, చూడలేదు. తనదైనటువంటి ఒక స్వాత్మానంద స్థితిలో తాను నిలకడ చెంది ఉన్నారు. అక్కడితో శేషాద్రిస్వామి కర్తవ్యం పూర్ణమైపోయింది. మరి ఈయనేం చేయాలి? నెమ్మదిగా అరుణాచల సానువులు ఎక్కుతూ అరుణాచలంలో ఒక చెట్టు కింద, ఆ తర్వాత ఒక గుహలోకి వెళ్ళారు. ఆ గుహ విరూపాక్ష గుహ, ఇప్పటికీ ఉంది. ఆ విరూపాక్ష గుహలోకి రమణుల కంటే ముందు ఆంధ్రదేశం నుంచి ఒక మహాసత్పురుషుడు ప్రవేశించి తాను చేసినటువంటి తపస్సు వలన కలిగిన యోగాగ్నిలో యోగము పూర్ణమైనటువంటి స్థాయిలో శరీరం అంతా దహనమైపోయి కేవలం అస్థిపంజరం మాత్రమే మిగిలిన సన్నివేశం. బాలుడికి భయం లేదు. ఉపనిషత్తులు పరమేశ్వరుణ్ణి అభీహి అన్నది, భీతి లేనివాడు అని. ఆయనకి భయం ఎందుకు లేదంటే ఆయన కంటే మరొకడు లేడు గనక. ఆయనే అంతా గనక. మరొకడు ఉన్నాడు అంటే మనకు భయం, కానీ మరొకడు మనంతటి వాడో మరొకడో ఉన్నాడు లేడు అని కనుక అనుకున్నట్లయితే భయం లేదు. ఆ భావంలోనే విరూపాక్ష గుహలో వెంకట్రామన్ కొన్నాళ్ళు ఉన్నారు. అయితే లోకోత్తరమైన కార్యక్రమం నెరవేర్చటానికి ఒక మహాచైతన్యం సాకార స్వరూపంగా ఈ జగత్తులోకి వచ్చినప్పుడు లోకానికి వారి రాక కళ్యాణాన్ని, ఆనందాన్ని, శోభని, యోగత్రయాన్ని, పరిపూర్ణ జ్ఞానాన్ని, అనుగ్రహ వరదానం చేయవలసి ఉన్నది. లేకపోయినట్లయితే ఆ వెంకట్రామన్ అట్లా వచ్చి ఉండేవారు కాదు. అదే సమయంలో సంస్కృత భాష మీద సంపూర్ణమైన అధికారం సంపాదించి మంత్రశాస్త్రాన్ని అధ్యయనం చేసి మంత్ర బీజాక్షరాల వెనక ఉన్న అధిష్టాన దేవీగణాలను దర్శనం చేసిన ఒక మహామంత్ర ద్రష్ట కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని వేలూరులో ఉన్నారు. ఆయన అసహనంగా ఉన్నారు. ఇన్ని జరిగినా తన మీద తనకు ఎంత నమ్మకం ఉన్నా ఎక్కడో ఒక లోటు మాత్రం కనిపిస్తూ ఉన్నది. అదే ఒక స్నేహితుని దగ్గర అన్నప్పుడు దీనికి పరిష్కారం ఒక్కటే, అరుణాచలం మీద బ్రాహ్మణస్వామి అని మౌనస్వామి అనే పేరుతో ఒక బాలకుడు తిరుగుతూ ఉన్నాడని, ఆయన దగ్గర గనక వెళ్ళినట్లయితే చిత్తశాంతి లభిస్తున్నదని చాలామంది వెళ్ళి వారు దర్శనం చేసుకొని వస్తున్నారు, మీరు కూడా అక్కడికి వెళ్ళవచ్చును అన్నారు. నిజమైనటువంటి సాధకుడికి గురువు పట్ల, తత్వం పట్ల ఆ అన్వేషణ తీవ్రమయ్యేటువంటి పరిపాక స్థితిలో గురువు ఒక మ్యాగ్నెట్ లాగా తన ఆవరణంలోకి తానే లాక్కుంటాడు. శిష్యుడు గురువుని వెతుక్కుంటూ వెళతాడు అంటాం, కానీ గురువు కూడా శిష్యుడి కోసం తహతహలాడుతుంటాడు. ఆ సన్నివేశమే ఏర్పడింది. అరుణాచలం పైన బయట ఒక రాయి మీద కూర్చొనున్నారు రమణ మహర్షి. అదే సమయంలో కావ్యకంఠులు వారిని పలకరించే ప్రయత్నం చేశారు. ఎక్కడా ఉలుకు పలుకు లేదు, ఎవరో వచ్చారన్న స్పృహ లేదు, ఝాస లేదు. పోనీ ఏదన్నా ధ్యానంలో ఉన్నారా తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. ఘనీభవించిన మౌనంలాగా కూర్చొనున్నారు ఆయన. అయితే ఆ సమయంలో కావ్యకంఠులు అతి నెమ్మదిగా వారికి వినపడేట్టుగా ఒక మాట మాట్లాడారు. ఏమనంటే, స్వామి, అఖండ తపస్సు చేశాను, చిర తపస్సు చేశాను, మంత్రశాస్త్రాన్ని అధ్యయనం చేశాను, ఒక అధికారాన్ని సంపాదించాను, మంత్రద్రష్టనైనాను, సంస్కృత వాంగ్మయాన్ని కైవసం చేసుకున్నాను, కానీ చిత్తశాంతి లభించటం లేదు. ఇంతకీ తపస్సు అంటే ఏమిటి? నేను చేసినదంతా తపస్సేనా? దానికి అర్థమేమిటి అని అడిగారు. కొన్ని ఏళ్లుగా మాట్లాడనటువంటి వెంకట్రామన్ కంఠనాళాలు సవరించుకుంటూ చాలా నెమ్మదిగా ఒక గొప్ప ప్రయత్నం చేస్తూ అతి కష్టం మీద ఈ మాటలు అన్నారు. నేను అనే తలుపు ఎక్కడ ప్రారంభమవుతున్నదో దానిని గమనించుకుంటూ ఆ గమనాన్ని సాగిస్తూ సాగిస్తూ దానితో పాటు ఉంటూ ఉంటూ చూస్తూ చూస్తూ ఆ తలుపు మళ్ళీ దేనిలో లీనమవుతున్నదో గ్రహించగలిగితే అది తపస్సు. సందేహం వీడిపోయింది. కావ్యకంఠులు ప్రణామ సహస్రం సమర్పిస్తూ మరొక్క మాట అడిగారు. నేను తపస్సులో ఒక స్థితికి చేరుకున్నాను అనటానికి నాకు గుర్తు ఎట్లా అని అడిగారు. తపస్సు చేయకముందు నీవు ఉంటావు, తపస్సు పూర్ణమైన వేళ సర్వభువనము నీ ఎందుంటుంది అంతే అన్నారు. ఇది భగవాన్, నిజానికి ఆయన అప్పటికి రమణ మహర్షి కాలేదు, ఇంకా వెంకట్రామనే. ఆ సన్నివేశంలో కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని దార్శనికుడు గనక ఊహ చేశారు, ఈయన ఎవరై ఉండాలి? వెంకట్రామంలో నుంచి రమణ శబ్దం తీసుకుంటున్నాను. రమణ శబ్దము అంటే దాని అందే మరణము కూడా ఉన్నది. మరణానుభవాన్ని ఆత్మానుభవంగా మార్చుకొని తాను మరణించినప్పటికీ జీవించే స్థాయిలో ఉన్నటువంటి ఈయన పేరు వెంకట్రామన్ కాదు, రమణ. ఈయన కేవలము రమణ స్వామి మాత్రమే కాదు, ఈయన రమణ మహర్షి. ఎందుకంటే మనిషి మనీషి కావాలి, మనీషి ఋషి కావాలి, ఋషి మహర్షి కావాలి, మహర్షి బ్రహ్మర్షి కావాలి. ఇది ఒక పరంపర. ఈ పరంపరలో ఈయన మహర్షి స్థాయికి చెందినవారు. అంతేకాదు, భా అంటే వెలుగు, గా అంటే జ్ఞానం. ఈ వెలుగు జ్ఞానము రెండుగా కనపడేటువంటి ద్వంద్వంగా గోచరిస్తున్నప్పటికీ జ్ఞానమంటేనే వెలుగు, వెలుగంటేనే జ్ఞానం గనక అది ఎరిగినవాడు, అది తానైన వాడు గనక ఈయన భగవాన్. భగవాన్ శ్రీరమణ మహర్షి అన్నారు ఆయన. శ్రీ అనేటువంటి షకార రకార ఇకారములతో కూడినటువంటి, అంటే ష అంటే శారదాశక్తి, రా అంటే రమాశక్తి, ఈ అంటే పార్వతీశక్తి, ముగురమ్మలు మహాత్రిపుర సుందరీదేవి యొక్క శబ్దస్వరూపమే శ్రీకారం గనక భగవాన్ శ్రీ రమణ మహర్షి అనబడుతూ వీరు లోకోత్తరమైనటువంటి అవనీ సంచారము కొనసాగించదరుగాక అని కావ్యకంఠులు వారికి నామకరణం చేశారు. అదే సన్నివేశంలో ఒక ఆయన వచ్చారు. ఇన్నాళ్ళు మౌనమే భూమికగా ఉన్నటువంటి బాలస్వామిని, బ్రాహ్మణస్వామిని, మౌనస్వామిని ఎవరో పలకరించి మాట్లాడించారట. వారు ఎవరు అని అడిగారు రమణుల్ని. రమణులు ఏమన్నారంటే, అదుగో ఆయనే నాయన అన్నారు. ఆ క్షణం నుంచి పూర్వనామమైన వెంకట్రామన్ తొలగిపోయి భగవాన్ శ్రీ రమణ మహర్షి అయింది. అట్లాగే కావ్యకంఠ ఆయన బిరుదు. వాసిష్ట గణపతి ముని, అందులో ఆయన అసలు పేరు గణపతి మాత్రమే. అన్నీ పోయినాయి, ఏం మిగిలింది అంటే నాయన మిగిలింది. ఆ నాయన అంటే దక్షిణాపథంలో నాయన అంటే గణపతి అని అర్థం. మరి ఈయన ఎవరు అని అదే సమయంలో దక్షిణాపథం నుంచి, దక్షిణ దిశ నుంచి 6 కాంతిపుంజాలు ఆజ్ఞాచక్రాన్ని రమణ మహర్షి ఆజ్ఞాచక్రాన్ని తాకినప్పుడు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని దాన్ని గమనించి, మీరు స్కందులా అని అడిగారు. నేనెవరో తెలుసుకున్నందువల్ల నీకేమి ప్రయోజనం, నిన్ను నీవు తెలుసుకో, అక్కడ నీ యాత్ర ప్రారంభించు అన్నారు. ఆ హూయామై అనేది ఎక్కడ ప్రారంభమైంది అంటే ఈ ప్రశ్నలో నుంచి. రమణులు ఎవరో తెలుసుకునే ప్రయత్నం ప్రాథమికంగా చేసినా వారి జీవితం అంతా కూడా మనల్ని మనం తెలుసుకోమని చెప్పేటువంటి ఉత్తమోత్తమమైనటువంటి బోధ గనక ఇక్కడ భగవాన్ రమణ మహర్షి అటు నాయన అనబడేటువంటి గణపతి ఏర్పడ్డారు. ఒక ఊహ, కైలాసం గనక దిగి వచ్చినట్లయితే, అది అరుణాచలమైనట్లయితే, ఆ అరుణాచలమే మౌనభూమికలో ఉన్నటువంటి పరశివుడు గనక అయినట్లయితే ఆయన ఇద్దరు కొడుకులు కూడా అక్కడికి చేరుకున్నారు అని ఒక చమత్కారం. ఒక కొడుకు ఎవరయ్యా, గణపతి నామంతో ఉన్న నాయన, కార్తికేయ స్వరూపమైనటువంటి రమణులు ఇద్దరు కొడుకులు కాగా, ఘనీభవించినటువంటి మౌనభూమికలో ఉన్నటువంటి అరుణాచలం అనేటువంటి కొండ శివుడు కాగా, దాని సానువులలో వెలసినటువంటి అరుణాచలేశ్వర దేవాలయంలో ఉన్న అమ్మవారు అపీత కుచాంబిక, స్తన్యమివ్వని తల్లి ఆమె. ఎవరికిచ్చింది, కొడుకులిద్దరికి మాత్రమే కాదు, పురుషులు అనబడే జీవుల అందరికీ కూడా జ్ఞానము అనే స్తన్యాన్ని ఇచ్చింది గనక అరుణాచలేశ్వర దేవాలయంలో అమ్మవారు అయ్యవారి పక్కన ఉండదు, ప్రత్యేకంగా ఉంటుంది. ఏ శివాలయంలోనూ లేనట్లుగా అరుణాచలేశ్వరుడికి చేసే ఆ సాలంకృత లింగాన్ని గనక మనం దర్శనం చేస్తే సాక్షాత్తు కైలాసంలో ఉన్నట్లుంటుంది. ఇది ఒక భావనా భూమిక, ఇది అరుణాచలం. కాకపోతే అరుణాచలమా, అది కొండదేవర పలకదు, కొండేం మాట్లాడుతుంది. అరుణాచలేశ్వరుడా, దానిలో ఉన్న విగ్రహ స్వరూపము అది పలకదు. పోనీ బాలస్వామిని మాట్లాడిద్దామా, ఇది అసలు మాట్లాడదు. మరి అక్కడ ఏమున్నదంటే, ఉన్నదంతా మౌనమే. ఆ మౌనమే మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అన్నటువంటి దక్షిణామూర్తి స్తోత్రానికి అరుణాచలం ఒక ప్రతీక.